ॐ वां मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरामीर्मयेथि वेदस्य माणीस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः
44వ పేజీ 3వ అధ్యాయం 2వ మంత్రం
యదేతత్ హృదయం మనశ్చైతత్ సంజ్ఞానమాజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధాదృష్టిర్ధృతిః మతిర్మనీషా జ్యోతిః స్మృతిః సంకల్పః క్రతురశుః కామో వశయితి సర్వాణ్యేవైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి
చివరి భాగంగా ఉపనిషత్తు ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్ని బోధిస్తున్నది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆత్మ అనే అర్థం. ఈ ఆత్మ కంటికి కనపడదు, అయినప్పటికీ దాన్ని తెలుసుకునే అవకాశం ఉన్నది కంటికి కనపడకపోయినా కూడా. ఎలాగైతే విద్యుత్తు కంటికి కనపడదు కానీ దాన్ని తెలుసుకుంటున్నాం మనం, విద్యుత్తుని ఎలా తెలుసుకుంటున్నాం? బల్బు ద్వారా, ఫ్యాన్ ద్వారా తెలుసుకుంటున్నాం. బల్బు ద్వారా, ఫ్యాన్ ద్వారా ఎలా తెలుసుకుంటున్నాం? బల్బు వెలుగుతున్నది అంటే విద్యుత్తు ఉన్నది అని అర్థం. బల్బు ద్వారా విద్యుత్తుని తెలుసుకుంటున్నాం, విద్యుత్తుని చూడడంలే, విద్యుత్తు వ్యక్తమవుతోంది. అదేవిధంగా ఫ్యాన్ తిరుగుతుంటే ఇక్కడ విద్యుత్తు ఉన్నది అని తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఆత్మ అనేటువంటిది కూడా, ఈ శరీరం మనస్సు ఇంద్రియాల ద్వారా వ్యక్తమవుతుంది. మనం ఇంద్రియాలు కూడా బల్బు లాంటివి. ఈ జడమైనటువంటి కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా వాటంతట అవిగా పనిచేయలేవు. ఆత్మ లేకుండా కళ్ళు చూడలేవు, ఆత్మ లేకుండా చెవులు వినలేవు, ఆత్మ లేకుండా ముక్కు వాసన చూడలేదు, ఆత్మ లేకుండా నాలుక రుచి చూడలేదు, ఆత్మ లేకుండా ఈ చర్మము స్పర్శను తెలుసుకోలేదు. ఎలాగైతే విద్యుత్తు లేకుండా ఫ్యాన్ తిరగలేదో, విద్యుత్తు లేకుండా బల్బు వెలగలేదో, అదేవిధంగా విద్యుత్తు లాంటి ఆత్మ లేకపోతే ఈ బల్బు లాంటి ఈ శరీరం, ఫిలమెంట్ లాంటి మనస్సు పనిచేయవు. కనుక మనస్సు పనిచేస్తున్నది అంటే ఆత్మ వ్యక్తమవుతున్నది అని అర్థం. మనం ఇలా కళ్ళు ఆర్పుతున్నాము అంటే ఆత్మ ఉన్నది అని అర్థం. మెరీనా బీచ్కి వెళితే అక్కడ స్టాట్యూలు వరుసగా ఉంటాయి, ఒక్క బొమ్మ కూడా కళ్ళు ఆర్పదు. మెరీనా బీచ్కి వెళితే అక్కడ ఒక బొమ్మ అయినా, స్టాట్యూలు ఉన్నాయి కదా విగ్రహాలు, కళ్ళు ఆర్పుతాయి. అవి కాకి కూర్చున్న తల మీద తెలియదు దానికి. కారణం ఏమిటి? అక్కడ కూడా కళ్ళు కాళ్ళు ముక్కు చెవులు అన్నీ ఉన్నాయి, శరీరం ఉంది, కానీ అక్కడ మనస్సు అనే ఫిలమెంట్ లేదు. అందులో మనస్సు లేకపోవడం వల్ల ఆత్మ అంతటా ఉన్నప్పటికీ కూడా మనస్సు లేకపోతే, మనస్సు అనే అద్దం లేకపోతే ఆత్మ ప్రతిఫలించదు, చిదాభాస ఏర్పడదు. మనస్సు అనే అద్దం లాంటి ఫిలమెంట్ కనుక లేకపోతే ఆత్మ అంతటా ఉన్నది అక్కడ ప్రతిఫలించదు. ప్రతిఫలించక చిదాభాసం ఏర్పడక, చిదాభాసం ఏర్పడకపోతే ఆ యొక్క కళ్ళు కదలవు, కాళ్ళు కదలవు, చేతులు కదలవు, అట్లాగే ఉంటాయి ఎప్పుడు కూడా. అదే ఇక్కడ మనస్సు ఉండడం వల్ల ఈ శరీరంలో, ఆ మనస్సులో ఆత్మ ప్రతిబింబిస్తుంది. ఈ శరీరంలో మనస్సు ఉన్నది, మనస్సులో సూక్ష్మ శరీరం అన్నమాట మనస్సు అంటే, ఆ మనస్సులో ఆత్మ ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలించి చిదాభాసం ప్రతిబింబ చైతన్యం ఏర్పడుతుంది. చిదాభాసం అనే ప్రతిబింబ చైతన్యం. ఎలాగైతే అద్దంలో మన ముఖం కనపడుతుందో, మనస్సు అనే అద్దంలో ఆత్మ యొక్క ప్రతిబింబం కనపడుతుంది. దాని లక్షణం ఏమిటి? ఆ ప్రతిబింబ లక్షణం, ఆత్మ చైతన్య స్వరూపం కనుక ఆత్మని బింబ చైతన్యం అంటాం. అదే బ్రహ్మం అంటే, బ్రహ్మమే ఆత్మ, ఆత్మే బ్రహ్మం. అంతటా ఉన్న బ్రహ్మము ఈ మనస్సులో గనక ప్రతిఫలిస్తే దాన్ని చిదాభాసం అన్నాం. ఆ చిదాభాసం ప్రతిఫలిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ఆత్మ, అంతటా ఉన్న ఆత్మ, అంతటా ఉన్న బ్రహ్మ ఈ శరీరంలో ఆత్మ అని పిలువబడతాడు. ఆప్నోతి, వ్యాపించి ఉన్నాడు ఈ శరీరంలో ఆత్మ అంటాం. అంతటా ఉన్న బ్రహ్మమును ఈ శరీరంలో ఆత్మ అని పిలుస్తాం. ఆ ఆత్మ ఏం చేస్తుంది? మనసులో ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలించి ఆత్మకున్న లక్షణం ఉంది చూసారా, చైతన్యం. ఆ చేతనాన్ని, ఆ లక్షణాన్ని ప్రతిబింబం తీసుకుంటుంది. ఆ ప్రతిబింబం ఏం చేస్తుందంటే మనస్సుని ఆలోచన చెప్పేచేస్తుంది, ఆలోచింపచేస్తుంది మనస్సుని, జడమైన మనస్సుని. అదేవిధంగా కళ్ళు కాళ్ళు చేతులు వీటన్నిటిని కదిలేటట్టు చేస్తుంది. ఇంద్రియాలని కదలలేని, ఇప్పుడు డెస్క్కి కాళ్ళు ఉన్నాయి, నడవచ్చు కదా ఈ డెస్క్? నడవదు. ఎందుకని? మనస్సు లేదు అక్కడ, ప్రతిబింబము లేదు. కానీ ఇక్కడ మనస్సు ఉంది, ప్రతిబింబం ఉండడం వల్ల ఆ చైతన్యాన్ని తీసుకొని, ఆత్మ యొక్క చైతన్యాన్ని, చిత్తుని తీసుకొని అది ఈ శరీరాన్ని నడిపిస్తుంది. అందుకే మీరు ఇంటి నుంచి క్లాసు దాకా వచ్చారు. మెరీనా బీచ్లో స్టాట్యూ వస్తుందా ఇక్కడికి రమ్మంటే? రాదు. దానికి ఏమైనా తెలుసా? ఆ స్టాట్యూకి ఇక్కడ ఐతరేయ ఉపనిషత్తు జరుగుతోంది, వెళదాం విందాం అని ఏం తెలియదు. కానీ మనకు తెలుస్తుంది కనుక ఇప్పుడు ఆత్మ ఉన్నది అని మనకు తెలిసిందా? ఇది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఈ మంత్రంలో వింటున్నాం మనం పోయినసారి. ఆత్మ ఈ మనస్సులో ఏ విధంగా తన వేషాలను వేస్తుంది, మనస్సు వేషం వేస్తున్నది. ఇప్పుడు ఆత్మ యొక్క చేతనాన్ని తీసుకొని మనస్సు యొక్క వేషాలు ఏమిటి? ఆ వేషాలు అంటే మొత్తం 16 వేషాలు, 15 వేషాలు, మొత్తం 8 చెప్పాను క్రిందటి వారం. సంజ్ఞానం అన్నాం. సంజ్ఞానం అంటే తెలుసుకోవడం, సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారని మీకు తెలుసా? తెలుసు. మీరు నోట్స్ రాస్తున్నారని మీకు తెలుసా? తెలుసు. రాయనప్పుడు రాయడం లేదని కూడా తెలుసా? తెలుసు. దాన్నే సంజ్ఞానం అంటారు. ఆజ్ఞానం అన్నాం అంటే, ఆజ్ఞానం అంటే జరిగినటువంటివి, జరగబోయేటటువంటివి తెలుసుకునే శక్తి. యోగ అభ్యాసం వలన ఆజ్ఞానం వస్తుంది. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్, జరగబోయేవి తెలుస్తాయి, జరిగినటువంటివి కూడా తెలుస్తాయి. దీన్నే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటారు. యోగ దృష్టి, దూరదృష్టి, దివ్య దృష్టి, దాన్ని ఆజ్ఞానం అంటారు. అది కూడా మనసు యొక్క వేషమే. ఎలా వేసింది మనసు వేషం? ఆత్మ చైతన్యం వలన. కనుక చైతన్యమే మనసు ద్వారా వేషాన్ని ధరిస్తున్నది. ఒక చైతన్యమే మనసు ద్వారా ఈ పనులన్నీ చేస్తున్నది. మూడవది ఏం చెప్పాను? విజ్ఞానం అన్నాం. విజ్ఞానం అంటే మనం వస్తువులను తెలుసుకునే జ్ఞానం. ఇది మైక్ అని, ఇది స్పీకర్ అని, ఇది ఫ్యాన్ అని, ఇది కార్పెట్ అని, కుర్చీ అని, టేబుల్ అని తెలుసుకుంటున్నాను చూసారా, లౌకిక జ్ఞానం. ఈ జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. నాలుగవది ప్రజ్ఞానం అన్నది ఉపనిషత్తు. ప్రజ్ఞానం అంటే ప్రతిభ, అన్నీ చేయగలిగినటువంటి శక్తి, నిర్ణయం చేసే శక్తి. అప్పటికప్పుడు నిర్ణయం చేయగలిగిన శక్తి అన్నమాట. దాన్ని ప్రతిభ అంటాడు. ఆయనకి చాలా ప్రతిభ ఉందండి అంటారు. చూసారా, ప్లాన్ అక్కర్లేదు, అప్పటికప్పుడు ఏం చేయాలో టక్కున ఒక్కొక్కసారి పరిస్థితులకు అనుగుణంగా చేసేస్తారు. తెలివితే అట్లంటారు. చూసారు వాళ్ళని, చాలామంది ప్లాన్లు చేసుకొని తప్పు చేస్తుంటారు. కొంతమంది ప్లాన్ లేకుండానే ఆన్ ద స్పాట్ ఇన్స్టంటేనియస్లీ వాళ్ళ యొక్క చాతుర్యాన్ని చూపిస్తారు. ప్రతిభ అంటారు దాన్ని. ఇక్కడ ప్రజ్ఞానం అని పేరు. మేధ ఐదవది. ఇది కూడా మనస్సులోనే, మేధాశక్తి అనేది కూడా మనస్సు యొక్క వేషం. ఆ మనసు ఎట్లా వేసింది ఈ వేషం? ఆత్మ వల్ల. కనుక ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఈ మనస్సులో ప్రతిఫలించడం వల్ల మనసు ఈ యొక్క వేషం వేస్తున్నది. అది మేధ అంటే జ్ఞాపక శక్తి. పోయిన వారం క్లాస్ జ్ఞాపకం ఉన్నదా లేదా? మేధాశక్తి, జ్ఞాపక శక్తి, స్మరణ శక్తి. ఆరవది దృష్టి. ఇంద్రియాలకు కనపడేది దృష్టి అంటారు. కళ్ళకి కనపడేది, చెవులకు వినపడేది, ఆ శక్తి ఏదైతే ఉందో, వినే శక్తి, చూసే శక్తి, దీన్ని దృష్టి అంటారు. దృష్టి అంటే చూడటమే కాదు, ప్రతి ఇంద్రియానికి దాని దాని యొక్క పని చేయగలిగినటువంటి సామర్థ్యం దృష్టి. ఏడు ధృతిహీన అంటే కష్టంతో కష్టపడి సాధించడం అన్నమాట. మన యొక్క విల్ పవర్ని ఉపయోగించడం. విల్ పవర్ అంటే ఏమిటి? నేను చెయ్యాలి, అది చేస్తాను అని ప్రయత్నం. ఇక్కడ ధృతి అంటే ప్రయత్నం, కష్టపడి సాధించాలి అనేటటువంటి పట్టుదల, నేను ఇది చెయ్యాలి అనేటటువంటి పట్టుదల. ఎనిమిదవది మతిహి. ఒక విషయాన్ని గురించి ఆలోచన చేయడం మతిహి అంటారు. చింతన చేయడం, ఒక విషయాన్ని గురించి చింతన చేయడం మతిహి అంటారు. ఎనిమిదవది, ఇంతవరకు క్రిందటి వారం చెప్పాను. తర్వాత తొమ్మిదవది మనీషా. మనీష అంటే ఎంచుకునే శక్తి, ఎంచుకోవడం, చాయిస్ అన్నమాట. నాకేది కావాలో నేను ఎంచుకుంటాను. ఇప్పుడు బఫే సిస్టంలో భోజనాలు అక్కడ పెట్టారనుకోండి, ఏర్పాటు చేశారు అందరికీ, ఇడ్లీలు ఉంటాయి, దోశలు ఉంటాయి, చపాతీలు ఉంటాయి, పూరీలు ఉంటాయి, స్వీట్లు నాలుగైదు రకాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళేటప్పుడు అందరూ వెళ్తుంటారు, ఎవరికెవరికి ఏమి కావాలో అవి తీసుకుంటారు, మనకిష్టమైంది మనం తీసుకుంటాం. దాన్ని మనీష అంటారు, ఎంచుకునే శక్తి. పదవది జ్యూతి. జ్యూతి అంటే దుఃఖం. మనస్సులో ఏర్పడుతుందా ఇది? ఎంచుకోవడము మనమే చేస్తున్నాం, దుఃఖము మనమే పడుతున్నాం. జ్యూతి. పదకొండు స్మృతి. స్మృతి అంటే స్మరించడం, తిరిగి 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 అదే మనసులోకి స్మరణ చేయడం అన్నమాట. జపం చేస్తాను చూసారా, స్మరణ. ఇది కూడా మనిషి మనసు యొక్క వేషమే కదా. ఎన్ని వేషాలు వేస్తుందో చూడండి మన మనస్సే. ఒక్క మనస్సు చైతన్యం ఉంటుంది, దాని వెనకాల విద్యుత్తు లాంటి చైతన్యం ఉండేటప్పటికీ ఆ మనస్సు ఎన్ని వేషాలు వేస్తున్నది, స్మరణ చేస్తుంటుంది. అబ్బాయి ధ్యానం, అమ్మాయి ధ్యానం, ఇల్లు ధ్యానం, డబ్బు ధ్యానం, ఇవన్నీ స్మరణ అన్నమాట. పన్నెండు సంకల్ప. సంకల్పం అంటే మనసులో అనుకోవడం అన్నమాట, నేను ఇది చెయ్యాలి అని అనుకోవడం మనసులో సంకల్పం. మనం కూడా పూజకు ముందు సంకల్పం చేస్తూ ఉంటారు చూసారా, మనకేం కావాలో అన్ని మనసులో ముందు అనుకోవాలన్నమాట. పూజారి చెప్తాడు ముందుగానే, ఒక పుష్పం చేతిలో పెట్టి సంకల్పం చెప్పండి అంటాడు. నేను ఫలానా వాయుణ్ణి, నా ఫలానా పేరు, ఫలానా గోత్రం, ఫలానా ఆయన యొక్క కొడుకుని కూతుర్ని అని చెప్పుకొని నేను ఫలానాది అడుగుతున్నాను, నాకు అది తీర్చవలసింది అని అనుకోవాలి. ఇక్కడ మనసులో అనుకుని అప్పుడు ఆయన అర్చన చేస్తాడు మన పేరు మీద. అనుకున్నావా లేదా? అది సంకల్ప అంటే. మామూలుగా అయితే పిల్లలు కాలేజీలో చదవాలని సంకల్పం చేసుకుంటారు, ఈ సంకల్పం నెరవేరాలి, ఇది పొందాలి అని అనుకోవడం అన్నమాట సంకల్ప. పదమూడవది క్రతుహు. క్రతుహు అంటే నిశ్చయం చేసుకోవడం, నిశ్చయం. అందుకే నిశ్చయ తాంబూలం అంటారు. చూసారా, అబ్బాయి అమ్మాయి చూసుకున్నారు, తర్వాత నిశ్చయం చేసుకోవాలి, నిశ్చయ తాంబూలం అంటారు. ఇంకా తర్వాత పెళ్ళి ఆపకూడదు, ఎందుకంటే నిశ్చయం అయిపోయింది కదా. అంటే సగం కళ్యాణం అయిపోయినట్లే నిశ్చయ తాంబూలం అంటే. ఆ రోజుల్లో నిశ్చయ తాంబూలం అయింది అంటే సగం కళ్యాణం అయిపోయినట్లే, పెళ్ళి అయిపోయినట్లే. అది నిశ్చయం అంటే అక్కడ నిశ్చయ తాంబూలం. ఉంగరాలు మార్చుకోవడం నిశ్చయ తాంబూలం అప్పుడు చేస్తారు ఇవన్నీ, అది నిశ్చయం అంటే. క్రతుహు అంటారు దాన్ని ఇక్కడ. పద్నాలుగు అసుహు. గాలి తీసుకోవడం, గాలి వదలడం, గాలి తీసుకోవడం, గాలి వదలడం, ఇది కూడా ఈ సూక్ష్మ శరీరంలోనే కదా జరుగుతున్నది. గాలి తీసుకోవాలని మనసులో కోరిక ఉన్నది కదా, గాలి వదలాలి, గాలి తీసుకోవాలి అని జరుగుతున్నది ఇదంతా కూడా. తర్వాత 15 కామః కోరిక. కామః అంటే కోరిక. 16 వశః. 16 నుండి మొత్తం కామః, తర్వాత వశః. ఈ కోరిక ఉండడం వల్ల వశమైపోతారు. అంటే ఏమిటి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి స్త్రీ పురుష ప్రతి జీవి కూడా స్త్రీతత్వం ఉంది, పురుషతత్వం ఉంది. ఇచ్చ అన్నమాట, స్త్రీకి మీద పురుషుడు, పురుషుడికి స్త్రీ మీద ఇచ్చ, స్త్రీకి పురుషుడి మీద ఇచ్చ. ఆ జీవరాశులు ఉన్నాయి కదా, వాటి స్త్రీ సంబంధ, స్త్రీ అంటే ఏమిటి, ఫిమేల్, దానికి మేల్ మీద, మేల్కి ఫిమేల్ మీద, ఇది సహజం ఈ ప్రపంచం సృష్టిలో. అది కూడా మనసు చేసే పనే కదా. కనుక స్త్రీ పురుష ఇచ్చా అన్నారు. 16 ఇవన్నీ కూడా మనసు యొక్క వేషాలు అని అర్థం. చైతన్యం వీటి ద్వారా వ్యక్తమవుతున్నది. అందుకే కృష్ణ పరమాత్మ మనుషులలో ఉండే కోరికను నేనే అన్నాడు. మనుషులలో ఉండే కోరికను కూడా నేనే అంటే, కోరిక ఉండడం తప్పు కాదు, ఎందుకంటే భగవంతుడి స్వరూపం అది. కృష్ణ పరమాత్మ మళ్ళీ ఇంకొకటి పెట్టాడు అక్కడ, ధర్మ అవిరుద్ధ కామః అస్మి అన్నాడు. ధర్మం అవిరుద్ధం కాకుండా, విరుద్ధం కాకుండా ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికనే నేనన్నాడు. మనుషుల్లో ఉండే అధర్మమైన కోరిక నేను కాదన్నాడు. కనుక కోరిక అనేది మంచి కోరిక, ధర్మబద్ధమైన కోరిక మంచిది, అది తప్పు కాదు. మనకు కోరిక అంటే మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. అన్నం తినాలనిపించడం కోరిక, అది తప్పు అవుతుందా? ఐత్రేయ ఉపనిషత్తు క్లాసుకు రావాలి వినాలని కోరుకోవడం తప్పు అవుతుందా? అంటే కోరికలు తప్పు కాదు, తప్పుడు కోరికలు తప్పు. అర్థమైందా? శుభమైన కోరికలు మంచివి, కానీ మనస్సు చెడు అలవాట్ల వల్ల చెడు కోరికలను కోరితే అది తప్పు. అందుకని మనం మనస్సును ఎప్పుడు మంచి మార్గంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి జీవితాంతం. ఇవన్నీ కూడా ఏమిటి అన్నారు. సర్వాణి ఏతాని ప్రజ్ఞానస్య నామధేయాని. చూసారా, ప్రజ్ఞ అంటే బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ యొక్క నామధేయములు, ఆ బ్రహ్మ యొక్క పేర్లు అన్నాడు. ఆ బ్రహ్మము యొక్క పేర్లు అన్నారు, నామాలు. ప్రజ్ఞానస్య త్వం పద లక్ష్యార్థస్య ఇత్యర్థ. ఇక్కడ ప్రజ్ఞానం అంటే ఏమిటి, నేను 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 అంటున్నాను చూసాడా, ఆ నేనే ప్రజ్ఞానం బ్రహ్మ. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను తల్లిని, నేను తండ్రిని అనేది శరీరానికి సంబంధించింది. నేను అనే దాంట్లో మార్పు లేదు, ఆ నేనే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానాన్ని బ్రహ్మానికి ఇన్ని పేర్లు, 16 పేర్లు. ఎందుకంటే జడమైన మనస్సు, స్మృతి, మేధ, మనీష ఇవన్నీ ఉంటాయా జడమైన మనస్సుకి? ఉండవు కదా. కనుక ధృతి, మనీష, స్మరణం, స్మృతి, ధృతి, విజ్ఞానం, ఆజ్ఞానం ఇవన్నీ ఉన్నాయి అంటే, ఇవన్నీ ఆత్మ ప్రజ్ఞానం బ్రహ్మ యొక్క వ్యక్తస్వరూపాలు అన్నారు. ఎలా తెలుసుకోవాలి ప్రజ్ఞానం బ్రహ్మని? మన ఆలోచనల ద్వారా, మనస్సు ద్వారా, అనుకోవడం, సంకల్పం ఇవన్నిటి ద్వారా ఆత్మను తెలుసుకోవాలి, గ్రహించాలి. లేకపోతే ఈ మనసులోకి ఇవన్నీ రావడానికి సాస్కారం లేదు. ఇప్పుడు ఇలా విద్యుత్తుని ఎలా తెలుసుకున్నారు? బల్బు ద్వారా తెలుసుకున్నాం, కనపడుతోంది, వ్యక్తం అవుతోంది. బల్బు పగలు కొట్టండి, కర్ర తీసుకొని బల్బు పగల కొడితే విద్యుత్ తెలుస్తుందా? అదేవిధంగా మనస్సును కూడా కళ్ళు మూసుకొని మనసు ఆపేశారనుకోండి, మనీష లేదు, ధృతి లేదు, ఆజ్ఞానం లేదు, విజ్ఞానం లేదు, ఇంకేం కనపడుతుంది? ఆత్మ ఏం తెలుస్తుంది? మనసు ఆపడం కోసమా, ఈ 16 లక్షణాలు ఉంచుకోవడం కోసమా? చెప్పండి మీరే ఇప్పుడు. ఆత్మ ప్రజ్ఞానం బ్రహ్మ వ్యక్తం కావడానికి ఉన్న మనస్సుని ఎవరైనా ఆపుతారండి? పిచ్చివాళ్ళు, పిచ్చివాళ్ళు ఆపుతారు. యోగాభ్యాసం చేసేవాళ్ళు ఉన్నారు చూసారా, సమాధిలోకి పోయి ధ్యానం చేస్తూ మనసు నిలవడం లేదండి, మనసు నిలవడం లేదండి. ఎందుకురా మనసు నిలవడం? మనసు చక్కగా పనిచేయని, మనసు ఉండాలి. మనసు నిలిచిపోయింది అనుకో, నిలిచిపోతే నీకును మనసు లేనిదానికి ఇంకా తేడా ఏముంది? మనసు లేని వస్తువులకి మనసు నిలిపిన వాడికి ఏమిటండి తేడా? దానికి లేక నిలపలేదు, నీకు ఉండి నిలుపుతున్నావు. అక్కడ లేక పనిచేయడం లేదు, ఇక్కడ ఉండి పనిచేయడం లేదు. అర్థమవుతుందా? ఇక్కడ మనస్సు లేక పనిచేయడం లేదు, ఇక్కడ మనసు ఉండి కూడా, కళ్ళు మూసుకున్నాను అనుకోండి, మనసు పనిచేయకుండా ఉంచాను అనుకోండి, ఉండి కూడా పనిచేయడం లేదు, ఏంటి ప్రయోజనం? అది లేక ప్రయోజనం పొందడం లేదు, నేను ఉండి కూడా ప్రయోజనం పొందడం లేదు. అందుకే మనస్సును ఆపడం అనేది చాలా తప్పు. ధ్యానం చేసేటప్పుడు నా మనసు ఒక చోట ఆగనంటుందండి, ఆగితే అది మనస్సే కాదు. మరి ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే మనం అనుకున్న ఆ భగవత్ స్వరూపం మీదనే మనసు నిలవాలి అనే ప్రయత్నం, అది అది ధ్యానం అంటే. అంతేకాని మనస్సును ఆపేసేయమని కాదు. అక్కడ మనసు ఏ ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే కుక్క తోక నేరుగా చేయాలనుకున్నట్ట ఎవడు. కుక్క తోక వంకర ఎప్పుడు, దాన్ని సాఫీగా చేయగలమా? మనస్సు కూడా అంతే. మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా అలాగే ఉండిపోవడానికి తపన పడుతుంటారు జనం. పైగా అడుగుతారు వచ్చి మమ్మల్ని, నా మనస్సు ఏమైంది నీ మనస్సు కన్నా? ఒకచోట నిలవని అంటుంది అన్నాడు. ఒకచోట నిలవనటువంటిది ఏదో అదే మనస్సు. అర్థమైందా? అందుకే చాలామంది ధ్యానం చేస్తూ చేస్తూ అవస్థపడుతుంటారు. తెలియక ఈ విషయాన్ని అవస్థపడి చివరికి వదిలిపెడతారు. ఏమిటో తెలుసా? మనస్సు, ధ్యానాన్ని వదిలిపెడతారు. మనస్సును వదిలిపెట్టలేరు, అందుకని ధ్యానాన్ని వదిలిపెడతారు. ఎందుకంటే తలకాయ నొప్పి వస్తుంది వాళ్ళకి ముందు. అసాధ్యమైన పనిని చెయ్యాలనుకుంటే నీళ్ళని అది పెట్టగలమా? మనస్సు అంతే. మరి ఏమిటండి ధ్యానం ఎందుకు అంటారా? కృష్ణుణ్ణి గురించి ధ్యానం చేసేటప్పుడు ఇంటి ధ్యాస, పిల్లల ధ్యాస వద్దు, కృష్ణుని గురించే ధ్యానం చేయి అంటాం. కృష్ణుని గురించి ఆలోచించు, కృష్ణుడికి సంబంధించినవే ఆలోచించు. శివుణ్ణి పూజిస్తున్నావా? శివుడికి సంబంధించిందే ఆలోచించు. శివుడికి సంబంధంగానే ఆలోచనలు వద్దు కాసేపు ధ్యానం చేసేటప్పుడు. అలా చేయగా చేయగా నీకు బాగా మనస్సు ఏకాగ్రత వచ్చి శాస్త్రానికి వచ్చి కూర్చున్నప్పుడు చక్కగా అర్థమవుతుంది. అది ఏకాగ్రత కోసం. శాస్త్రం కోసమే కాదు, మామూలుగా చదువుకునే పిల్లలకు కూడా, స్కూళ్ళు కాలేజీలో చదివే పిల్లలకు కూడా ఏకాగ్రత అవసరం. అలా ధ్యానం చేయగా చేయగా ఏకాగ్రత వచ్చి పాఠం మీద మనసు నిలుస్తుంది. పాఠం మీద మనసు నిలిచినప్పుడు ఏ పిల్లవాడికైతే, ఏ అమ్మాయికైతే పాఠం మీద మనసు నిలుస్తుందో వాళ్ళు చక్కగా రాస్తారు పరీక్ష. మనసు నిలవలేదు అనుకోండి, పాఠం చదువుతున్నప్పుడు సినిమా క్రికెట్ మ్యాచ్ మనసులోకి వస్తే ఏం పాఠం చదువుతారు? మనం కూడా అంతే కదా. ఇప్పుడు మనం విద్యార్థులమే కదా, చదువుకుంటున్నాం కదా. ఐత్రేయ ఉపనిషత్తు ఇక్కడ చెప్పేటప్పుడు మనసు అక్కడికి ఇక్కడికి పోకూడదు, ఇక్కడే ఉండాలి. దానికోసం ఆ ధ్యాన అభ్యాసం అన్నీ కూడా. గురుముఖం లేకుండా, గురుముఖం ద్వారా చదువుకోకపోతే అట్లాగే ఉంటాయి ఆందోళనలు, కన్ఫ్యూషన్లు. అర్థమైందా? అందుకని గురువు ద్వారా మనం అభ్యాసం చేయాలి, గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. లేకపోతే మన సమయం వృధా, మన శక్తి వృధా, మనం ఏమీ పొందలేం. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? మనుష్యాణం సహస్రేషు అన్నాడు. ఈ వేల కొలదిలో ఎవరో ఒక్కరికే తెలుస్తుంది నాయన అర్జున అన్నాడు. ఎందుకన్నాడు? అందరూ శ్రద్ధగా గురువు దగ్గరికి వెళ్ళి చదవరు. గురువు దొరికినా కూడా చదవరు, దొరకక కొంతమంది చదవరు. దొరికినా కూడా ఆ గురువు సన్యాసి, ఆయనకేం పని ఉందండి, మాకెంత పని ఇంట్లో అని చెప్పి ఆ ఇంటి పనులన్నీ అయిన తర్వాత వెళితే వెళతాం. ఒక్కసారి ఒక వారానికి ఒక రోజు క్లాస్ అప్పుడప్పుడు, అది కూడా రెగ్యులర్గా వెళ్ళాం. అందుకే కృష్ణ పరమాత్మ అప్పుడే చెప్పాడు, నాయన అర్జున వేల కొలదిలో ఎవరో నాయనా సరిగ్గా చదివేవాడు, వినేవాడు, అర్థం చేసుకునేవాడు. వింటే వాళ్ళకే ప్రయోజనం, వినకపోతే ఎవరికి నష్టం అన్నాడు ఆయన అప్పుడే. అది ఇవన్నీ నామరూపాలన్నీ కూడా ఆ ప్రజ్ఞానం బ్రహ్మ యొక్క ఇది అన్నాడు. ఆ జ్ఞానం, విజ్ఞానం, స్మృతి, ధృతి అన్నీ కూడా కనుక ఇప్పుడు ఈ బల్బు ద్వారా ఎలాగైతే విద్యుత్ వ్యక్తమవుతుంటే మీరు ఆనందిస్తున్నారో, ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఇక్కడ చైతన్య రూపంలో తెలుస్తున్నది. ఇప్పుడు చెయ్యి కదులుతున్నది అంటే ప్రజ్ఞానం బ్రహ్మ యొక్క శక్తి అది. ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మను ఎలా తెలుసుకుంటున్నారు? ఈ కదలిక ద్వారా తెలుసుకుంటున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మను ఎలా తెలుసుకుంటున్నారు? కన్నులు ఆర్పడం వలన తెలుసుకుంటున్నారు. మెరీనా బీచ్లో అది కళ్ళు ఆర్పుతుందా? ఆర్పదు. అక్కడ ప్రజ్ఞాన బ్రహ్మ తెలుస్తుందా? తెలియదు. కనుక కళ్ళు ఆర్పడం, తెరవడం ఇవన్నీ కూడా ఆ ప్రజ్ఞాన బ్రహ్మను తెలుసుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మనకు సదవకాశం, చక్కని అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు. దానికి ఉపయోగించుకోవాలి ఈ శరీరాన్ని, దీని కదలికలు, ఈ పేర్లు, రూపాలన్నింటినీ కూడా. చూసే రూపాలు, చూసే పేర్లన్నీ, తెలుసుకునే పేర్లన్నీ కూడా ప్రజ్ఞానం బ్రహ్మ యొక్క వేషాలవన్నీ కూడా. ఇప్పుడు ఫ్యాను ఫ్యాను, విద్యుత్ ఉన్నంతసేపు ఫ్యాను ఫ్యాను ఫ్యానుగా ఉండాలంటే ఎవరండి ముఖ్యం? విద్యుత్. బల్బు బల్బుగా ఉండాలి అంటే విద్యుత్. విద్యుత్ లేని బల్బు ఎవరికి కావాలండి? విద్యుత్ లేని ఫ్యాన్ ఎవరికి కావాలి? ఫ్యాను ఫ్యానుగా పనిచేయాలంటే విద్యుత్ కావాలి. బల్బు బల్బుగా వెలగాలి అంటే విద్యుత్ కావాలి. ఇవి బాగా అర్థమైతే మనకు ఈ శరీరం మనస్సు, మనసు మనసుగా ఉండాలి అంటే చైతన్యం బ్రహ్మ కావాలి. ప్రజ్ఞానం బ్రహ్మ ఉంటేనే మనసు మనస్సు, ప్రజ్ఞానం బ్రహ్మ ఉంటేనే బుద్ధి బుద్ధి. ప్రజ్ఞానం బ్రహ్మ లేని బుద్ధి బుద్ధి కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ లేని మనసు మనసు కాదు. మనసు మనసు పని చెయ్యాలి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ కావాలి. విద్యుత్తు లేనిది ఫిలమెంట్ ఏం పనిచేయలేదు, విద్యుత్తు ఉంటేనే ఫిలమెంట్ పనిచేస్తుంది. అదేవిధంగా మన మనస్సు చూడండి, ఇవన్నీ ఆజ్ఞానం, సంజ్ఞానం, విజ్ఞానం ఎన్ని చెప్పారు? 16 చెప్పారు. ఇప్పుడు మనకు ఏదైనా కోరిక కలిగితే ఇది తినాలి, ఇది చూడాలి, ఇది చేయాలంటే ఆ కోరిక కూడా ఎవరు తెలుసా? ప్రజ్ఞానం బ్రహ్మే. అందుకని మన సృష్టిలో, ఈ సృష్టిలో మనం దేన్ని ద్వేషించం, దేన్ని కూడా ద్వేషించం మనం. కారణం ఏమిటో తెలిసిందా? ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మే అంతటా అన్ని రూపాల్లో వ్యక్తమవుతుంటే ఎవరినండి ద్వేషిస్తాను, ఎలా ద్వేషిస్తాను? ఆ ప్రజ్ఞానం బ్రహ్మ తెలుసుకోకపోవడం వల్ల ద్వేషం వస్తున్నది. కనుక రాగద్వేషాలు పోవాలి అంటే, శాంతి పొందాలి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ నేను అని తెలుసుకోవాలి. నేను అంటే ఈ జడ శరీరం, మనస్సు, బుద్ధి కాదు, వీటిని నడిపించేటటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ నేను అని తెలుసుకోవాలి. చైతన్యాన్ని, ఉనికిని, నేను ఎరుకని తెలుసుకోవాలి. ఆ ఎరుక అంటారు చూసారా, ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు ఎరుకేనా? ఎరుకంటే తెలుసా? తెలుస్తున్నాయా? ఆ తెలుస్తున్నాయా అంటున్నారే అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఏమి తెలుస్తున్నాయో అన్నీ నామరూపాలు. తెలుస్తున్నది ఎవరికి? మనస్సుకి. మనస్సుకి తెలియడానికి దాని వెనకాల ఏమిటి? ఫిలం, ఎలక్ట్రిసిటీ, విద్యుత్, ప్రజ్ఞానం బ్రహ్మ, చైతన్యం. అర్థమైందా? కానీ మనస్సు ద్వారా ప్రజ్ఞానం బ్రహ్మను గ్రహించాలి, బుద్ధి ద్వారా ప్రజ్ఞానం బ్రహ్మను గ్రహించాలి. మన కళ్ళు ఆర్పేటప్పుడు, వాసన చూసేటప్పుడు, వాసన చూసే శక్తిని చూడగానే ఆ ప్రజ్ఞానం బ్రహ్మ గ్రహించాలి. వాసన చూసే శక్తి ఉన్నదంటే ప్రజ్ఞానం బ్రహ్మ ఉన్నదని అర్థం. కనుక తెలుసుకోవడానికి ఎంత ఆస్కారం ఇచ్చాడు తెలుసా భగవంతుడు? ఇట్లాంటి జ్ఞానాన్ని పొందితే, ఇక్కడ ఇది వ్యక్తి గురించి చెప్పారు. ఇప్పుడు ఇంతవరకు వ్యక్తిలో ఉన్నటువంటి స్మరణ శక్తి, ధృతి, ఇవన్నీ కూడా, మనీష, మేధ ఇవన్నీ వ్యక్తికి సంబంధించినవి. ఇక్కడైనా ఉన్నది ప్రజ్ఞానం బ్రహ్మ బయట లేదా అనే ప్రశ్న వస్తుంది. తర్వాత మంత్రంలో చెప్తున్నారు బయట కూడా ఉన్నది, ఇక్కడే కాదు, ఈ శరీరంలోనే కాదు, బయట కూడా ఉన్నది, వెలుపల కూడా ఉన్నది. కనుక తర్వాత మంత్రానికి వెళ్ళే ముందు ఒక చివరిగా ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఈ ప్రజ్ఞానం బ్రహ్మని తెలుసుకోవడానికి మార్గాలు సులువుగా అర్థం కావాలంటే, ఇప్పుడు నేను ఈ క్లిప్పును చూపించానండి మీకు, అందరూ చూస్తున్నారు కదా ఈ క్లిప్పుని. ఈ చూడంగానే మీకు ఈ క్లిప్పు అనుభవం వచ్చిందా లేదా? క్లిప్పు ఉన్నది అని అనుభవం వచ్చింది మీకు, అనుభవానికి తెలుస్తున్నది ఇది. ఈ క్లిప్పు అనుభవం రావడానికి ముందు క్లిప్పు అనే ఆలోచన రావాలి. క్లిప్ అనే ఆలోచన మనసుకు వచ్చిన తర్వాత క్లిప్ అనే అనుభవం వస్తుంది. ఇక్కడ రసగుల్లా, ఇక్కడ గులాబ్ జాము, ఇక్కడ లడ్డు పెట్టారనుకోండి, ఇది రసగుల్లా, ఇది లడ్డు, ఇది గులాబ్ జాము అనే అనుభవాన్ని రావాలి అంటే ముందు ఆ గులాబ్ జామ్ అనేటటువంటి ఆలోచన రావాలి. దాన్నే వృత్తి అంటారు. వృత్తి అంటే ఆలోచన. అది వచ్చినప్పుడే, ఆ ఆలోచన వచ్చినప్పుడే దాని అనుభవం వస్తుంది. ఆలోచన లేకుండా అనుభవం రాదు. ఒక వస్తువు యొక్క ఆలోచన రావాలి అంటే, ఆ వస్తువు యొక్క అనుభవం రావాలి అంటే దానికి ఆలోచన కావాలి. ఆలోచన తర్వాత అనుభవం, ఆలోచన అనుభవం. అనుభవం దేని గురించి? విషయాన్ని గురించి. రసగుల్లా ఒక విషయం, లడ్డు ఒక విషయం, ఆబ్జెక్ట్. గులాబ్ జామ్ ఒక విషయం, క్లిప్పు ఒక విషయం, పుష్పం ఒక విషయం. విషయం అంటే వస్తువు. ఒక వస్తువు గురించే కదా అనుభవం వస్తుంది మనకు. ఒక వస్తువు, ఆ వస్తువుకు పేరుందా? ఉన్నది. ఆ వస్తువుకు రూపం ఉన్నదా? ఉన్నది. ఒక వస్తువుకి పేరు ఉన్నది, రూపం ఉన్నది. ఆ వస్తువుకి పేరు రూపం ఉన్నది దాని అనుభవానికి వస్తుంది. అనుభవం రావడానికి ముందు ఆలోచన రావాలి, వృత్తి అంటారు దాన్ని. ఇప్పుడు అనుభవము చైతన్యము ప్లస్ అనుభవం, అది రావాలి అంటే చైతన్యము ప్లస్ వృత్తి రావాలి ముందు. ప్రజ్ఞానం బ్రహ్మ ప్లస్ వృత్తి, ప్రజ్ఞానం బ్రహ్మ ప్లస్ అనుభవం అంటారు దాన్ని. ఈ రెండు రావాలి, చైతన్యము ప్లస్ వృత్తి కలిపితే అనుభవం అంటారు. ఇప్పుడు ఈ గోడ చూసారా, గోడ ఉన్నది కదా, చైతన్యము ప్లస్ గోడ కలిపితే వృత్తి, అనుభవం అంటాం దాన్ని. నాకు అది తెలుసు, ఈ క్లిప్పు నాకు తెలుసు అన్నారనుకోండి, చైతన్యము ప్లస్ క్లిప్పు. తెలుసు అనేది చైతన్యం, క్లిప్పు అనేది విషయం. ఈ చైతన్యము, తెలుసు అనే చైతన్యము, ఈ క్లిప్పు అనే విషయము వృత్తి అన్నమాట. క్లిప్పు థాట్ ఈజ్ ఈక్వల్ టు అనుభవము అన్నారు. అంటే ప్రతి అనుభవంలో కూడా చైతన్యం ఉన్నది అంతే కదా. మరి ప్రతి అనుభవంలో ఆలోచన ఉన్నది, వృత్తి. ఆలోచన వృత్తికితో పాటు చైతన్యం ఉన్నది, అందుకనే తెలుసు అంటున్నారు మీరు. ఆలోచన మాత్రమే ఉండలేదు చైతన్యం లేకుండా. కనుక చైతన్యము ప్లస్ వృత్తి కలిపితే అనుభవం. ఈ వృత్తి అనేది మారుతూ ఉంటుంది. క్లిప్ వృత్తి, కుండ వృత్తి, కార్పెట్ వృత్తి, ఫ్యాన్ వృత్తి, లైట్ వృత్తి, డెస్క్ వృత్తి. వృత్తి అంటే ఆలోచన. ఒక్కొక్క వస్తువుని గురించి ఆలోచన వస్తుందన్నమాట. అది వచ్చినప్పుడు ప్రతిసారి తెలుస్తుందన్నమాట మనకి, ఇది క్లిప్ అండి. తెలిసిందా? ఇదేమిటండి పుష్పం? ఇదేమిటండి రికార్డర్? రికార్డర్, రికార్డర్. తెలిసిందా ఎన్నిసార్లు ప్రెస్ చేశాను? తెలిసిందా? అంటే చైతన్యము ప్లస్ క్లిప్ వృత్తి, చైతన్యము ప్లస్ పుష్ప వృత్తి, చైతన్యము ప్లస్ రికార్డర్ వృత్తి, చైతన్యము ప్లస్ మైక్ వృత్తి. మారకుండా వస్తున్నది ఏమిటి అన్నిట్లో? చైతన్యం. తెలుసు అనేటువంటిది, క్లిప్పు తెలుసు, పుష్పం తెలుసు, మైక్ తెలుసు, రికార్డర్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ క్లిప్ ఉన్న చోట పుష్పం లేదు, పుష్పం అన్న చోట రికార్డర్ లేదు, రికార్డర్ అన్న చోట క్లిప్పు లేదు. కానీ ఈ తెలుసు అనే చైతన్యం ఉంది చూసారా, అన్నిట్లో ఉన్నది. ఉన్నదా? అది అనువర్తం, అనువృత్తి అంటారు దాన్ని. ఏదైతే అన్నిట క్లిప్పులోనూ, పుష్పంలోనూ, రికార్డర్లోనూ చైతన్యం 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 వస్తూ ఉన్నదో, సూత్రే మణిగణ ఇవ. ఒక మాల మనం తన మెడలో వేసుకుంటే నవరత్న మాల, నవరత్నాలు వేసుకొని వేసుకుంటే ఆ యొక్క నవరత్నాలని కలిపి ఉంచే సూత్రం ఒకటి ఉంది కదా, అది మారదు. ఈ నవరత్నాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఆత్మ అనే చైతన్యం ఉంది చూసారా, సూత్రం లాంటిది, అది గ్రహించాలి. ఎవరు గ్రహిస్తారు? సోమవారం క్లాసుకు వచ్చిన వాళ్ళు గ్రహిస్తారు, అందరూ గ్రహించలేరు. అర్థమైందా? అది విషయం. వృత్తి అనుభవం, గోడ వృత్తి, గోడ అనుభవం, క్లిప్పు వృత్తి, క్లిప్ అనుభవం, పుష్పము వృత్తి, పుష్ప అనుభవం, రసగుల్లా వృత్తి, రసగుల్లా అనుభవం, లడ్డు వృత్తి, లడ్డు అనుభవం, ఇల్లు వృత్తి, ఇల్లు అనుభవం. అనుభవం రావాలంటే వృత్తి కావాలి. వృత్తి అంటే ఒక నామం రూపం మీదనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ అనుభవంలోనే, ప్రతి అనుభవంలో కూడా చైతన్యం ఉంటేనే అనుభవం వస్తుంది. గోడకు అనుభవం వస్తుందా? మైకు అనుభవం వస్తుందా? ఎవరికి అనుభవం వస్తుంది? నాకే వస్తుంది. మరి బ్రహ్మం అంతటా ఉంది కదండి, అక్కడ అనుభవం ఎందుకు రావడం లేదు అంటే ఏం చెప్తారు? ఆత్మ అంతటా ఉంది, బ్రహ్మం అంతటా ఉన్నాడు, దేవుడు అంతటా ఉన్నారంటారు కదా. మరి ఆ గోడలో ఉంటే కూడా గోడకు ఎందుకు అనుభవం రావడం లేదు? మనస్సు లేదు అక్కడ, మనస్సు లేదు. మనస్సులో చైతన్యం ప్రతిబింబించడానికి సూక్ష్మ శరీరం మనస్సు లేకపోవడం వల్ల దానికి అనుభవం రావడం లేదు. బ్రహ్మం ఉన్నది అక్కడ, అక్కడ కూడా బ్రహ్మం సత్రూపంలో ఉన్నాడు. చైతన్యం వ్యక్తం కావడానికి మనస్సు లేదు. ప్రతిబింబం ఏర్పడలేదు, అక్కడ చిదాభాసం ఏర్పడలేదు, ఇక్కడే ఏర్పడింది. ఇప్పుడు మనం ఈ చిదాభాసం ఏర్పడింది బ్రహ్మ చైతన్యం ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలుసుకోకపోతే మనం కూడా కరెక్ట్, 100 మార్క్స్. ఇప్పుడు క్లాసుకు రాకుండా వేదాంతం చదవని వాళ్ళందరూ గోడతో సమానం, చెప్పచ్చా లేదా? మరి ఎంత గొప్ప తెలుసా, జ్ఞానం రావడం అంటే వేదాంతం చదవడం అంటే నిజంగా ఎంఏలు బిఏలు ఎంబీఏలు బీబీఏలు ఎంబీఏలు చదివినా కూడా ఈ జ్ఞానం రాదు, అంతా గోడలే. మన పిల్లల్ని లక్షలు పెట్టి చదివిస్తున్నారు, కాలేజీలకు యూనివర్సిటీలకు పంపిస్తున్నారు. ఏమిటో గొప్పగా చెప్పుకుంటున్నారు, మా అబ్బాయిని చదివించానని చెప్పుకోవడానికి మనం ఇంకా చెప్పునా తర్వాత డాష్. ఈ విద్య లేని విద్య ఒక విద్య అది అన్నాడు. మనిషి పుట్టిన తర్వాత ఈ జ్ఞానాన్ని పొందకపోతే మనకు గోడకి తేడా ఏమిటండి? గురువుగారు వచ్చి చెప్తూ ఉంటే ఇంతటి ఉన్నతమైనటువంటి విశిష్టమైన జ్ఞానాన్ని చెప్తుంటే ఎంతమంది అర్థం చేసుకొని దానికి విలువనిస్తున్నారో చెప్పండి మీరే. ఇంతటి విశిష్టమైన జ్ఞానాన్ని ఇస్తుంటే గురువు ఎంత గొప్పవాడై ఉండాలి, ఆ శాస్త్రం ఎంత గొప్పదై ఉంటుంది అసలు. ఆ గొప్పతనం తెలుసుకోవాలంటే నాలో కొంచెం గొప్పతనం రావాలి కదా, వస్తే కదా తెలుస్తుంది. అందుకని ఆ జ్ఞానం పొందిన వాడికి ఆ జ్ఞానం విలువ తెలుస్తుంది, జ్ఞానం పొందని వాడికి ఆ జ్ఞానం విలువ తెలియదు. అర్థమైందా? పిల్లవాడికి 500 రూపాయల నోటు ఏం తెలుస్తుందండి వాల్యూ? చిన్నపిల్లవాడికి 500 రూపాయల నోటు ఇచ్చినా ఒకటే, చిన్న పేపర్ ముక్క ఇచ్చినా ఒకటే, వాడికి నలిపి పారేస్తాడు. అదే మీకు ఇస్తే జాగ్రత్తగా పెట్టుకుంటారు, ఆహా 500 రూపాయల నోట్లు అంటారు. ఎలా వచ్చింది? వాడికేం రాలేదు జ్ఞానం, మీకు ఎట్లా వచ్చింది? నాడు మీకు బాగా వచ్చింది జ్ఞానం 500 రూపాయల గురించి, దాని విలువ మీకు తెలిసింది, అందుకని జాగ్రత్తగా దాన్ని గౌరవిస్తారు. అదేవిధంగా ఈ బ్రహ్మజ్ఞానం కూడా తెలియని పిల్ల వాళ్ళు పిల్లలతో సమానమే, వాళ్ళకి విలువ తెలియదు. ఈ వేదాంతం చదవడానికి వచ్చేటప్పుడు మొదటిగా కూర్చునే వాళ్ళందరూ కూడా పిల్లలతో సమానమే, వాళ్ళకేం తెలియదు. ఏదో మాట్లాడుతుంది స్వామిని అమ్మ విందాం కూర్చొని అని చెప్పి దర్జాగా వచ్చేసి ఫ్యాన్ కింద కూర్చొని ఇట్లా చూసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మళ్ళీ వస్తారు, ఆహా ఓ ఇంత గొప్ప విద్య అని చెప్పి అప్పుడు కొంచెం వినయం వస్తుంది. అంతవరకు ఇట్లా ఉంటుంది తల, పర్వాలే ఉండనివ్వండి, నష్టమేం లేదు. తర్వాత నమస్కారం చేయడం కొంచెం, మొదటేమో అంటారు, తర్వాతనేమో ఇట్లా అంటారు, తర్వాత నమస్కారం క్రింద వంగి. ఎందుకంటే రాను 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 రాగా 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 విలువ పెరుగుతున్నది, బాగా అర్థమవుతున్నది. అందువల్ల ఇంకా ఇంకా వినయం పెరిగేటప్పటికీ ఆహా ఇంత అద్భుతమైన విద్య నేను నేర్చుకుంటున్నాను అని, ఆహా నేను ఎంత పుణ్యం చేసుకున్నాను అని తెలిసిపోతుంది. ఇంకా దానికోసం ప్రయత్నం చేస్తాడు, అంతకుముందంతా వేస్ట్ చేసి టైం అంతా కూడా, అప్పుడన్నా కాస్త ప్రయత్నం చేస్తాడు. సరే ఇప్పుడు ఈ బ్రహ్మాన్ని బయట చూడాలి మనం, ఎక్కడ చదువుతాం మంత్రం? 3వ మంత్రం 45వ పేజీ. ఏష బ్రహ్మా ఏష ఇంద్రః ఏష ప్రజాపతిః ఏతే సర్వే దేవాః ఇమాని చ పంచమహాభూతాని పృథివీ వాయురాకాశః ఆపో జ్యోతింషితి ఏతాని ఇమాని చ క్షుద్రమిశ్రాణివ బీజాని ఇతరాణి చ ఇతరాణి చ అండజాని చ జారుజాని చ స్వేదజాని చ ఉద్భిజ్జాని చ అశ్వాగావః పురుషాః హస్తినః యత్కించేదం ప్రాణిజంగమం చ
పతత్రిచాయచ్చ స్థావరం సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠ ప్రజ్ఞానం బ్రహ్మ.
ఏషః బ్రహ్మ, ఈ బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు ఎవరైతే సృష్టి చేస్తున్నాడో ఆయన కూడా ఆ ప్రజ్ఞానం బ్రహ్మే అన్నాడు. బ్రహ్మ దేవుడు కూడా ప్రజ్ఞానం బ్రహ్మ యొక్క వేషమే. ఏషః ఇంద్రః, ఈ ఇంద్రుడు దేవతల యొక్క అధిపతి దేవరాజా. ఇంద్రుడు కూడా ఆ ప్రజ్ఞానం బ్రహ్మకు మరొక పేరు ఇంద్ర. ఆ ప్రజ్ఞానం బ్రహ్మకే మన పేరు. ఏం పేరు? సత్యవ్రతానందత అనేటువంటిది ప్రజ్ఞానం బ్రహ్మకు మరొక పేరు. మీ మీ పేర్లు చెప్పుకొని ప్రజ్ఞానం బ్రహ్మకు మరొక పేరు ఇది అని చెప్పుకోండి. మీ మీ పేరు చెప్పుకొని ప్రజ్ఞానం బ్రహ్మకి మరొక పేరు నామధేయాని అని చెప్పింది ఉపనిషత్తు. అది మనకు పేరు. మరి వాళ్ళ పేర్లన్నీ ఇంద్రుడు దేవతలు వీళ్ళందరూ అదే చెప్తున్నారు ఇక్కడ. ప్రజాపతి ఏషః, ఈ ప్రజ్ఞానం బ్రహ్మే ప్రజాపతి అనే పేరుతో ఉన్నాడు. ఏతే సర్వే దేవాః, ఈ దేవతలందరూ కూడా అగ్ని వరుణ వాయు మిగతా దేవతలందరూ కూడా ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మే ఆ రూపాల్లో ఆ పేర్లతో పిలువబడుతున్నాడు. ఇమాని చ పంచమహాభూతాని, ఈ పంచమహాభూతాలు ఐదు పంచభూతాలు కూడా ఏమిటవి? పృథివీ. ప్రజ్ఞానం బ్రహ్మకే భూమి అని పేరు. పృథివీ అంటే భూమి. వాయు, ప్రజ్ఞానం బ్రహ్మకే గాలి అని పేరు. వాయు అంటే గాలి. ఆకాశ, ఆకాశం అనేది కూడా ప్రజ్ఞానం బ్రహ్మకే మరొక పేరు. తర్వాత జ్యోతింషి, ఆపహ అంటే నీరు, ప్రజ్ఞానం బ్రహ్మకే నీరు అని పేరు. జ్యోతింషి అంటే అగ్ని. ఈ సూర్యుడు చంద్రుడు అనేవి కూడా ప్రజ్ఞానం బ్రహ్మకే పేర్లు. అంతేకాదు, ఏతాని ఇమాని చ క్షుద్ర మిశ్రాణీవ బీజాని. బీజాని క్షుద్ర మిశ్రాణి అంటే కంటికి కనపడనటువంటి శరీరాలు ఉన్నాయి చాలా. మన కంటికి కనపడకుండా ఉండే సూక్ష్మ శరీరాలు. ఇప్పుడు వైరస్ కంటికి కనపడుతుందా? బ్యాక్టీరియా కనపడుతుందా కంటికి? కానీ వాటికి శరీరం ఉందా లేదా? కంటికి కనపడకుండా ఉండే శరీరాలు క్షుద్రాణి మిశ్రాణి ఇవ బీజాని. బీజాని అంటే శరీరాణి, శరీరములు. క్షుద్రం అంటే కనపడనటువంటి జీవులు అని అర్థం. మనకు కనపడకుండా ఎన్ని జీవులు ఉన్నాయి, ఎన్ని జీవరాశులు ఉన్నాయి. ఇతరాణిచ ఇతరాణిచ అనేక రకాలైనటువంటి వేరు వేరు 84 కోట్ల రకాల జీవరాశులు ఉన్నాయి. మనకు తెలుసా అన్నీ? 1 కోటి కూడా తెలియదు. 84 కోట్లు ఎక్కడ తెలుస్తాయి మనకు? 1000 కూడా తెలియదు మనకు. కోటి ఎక్కడ తెలుస్తుంది? ఇతరాణి ఇతరాణిచ ఏ విధంగా ఉన్నాయి ఈ జీవరాశులన్నీ చెప్తున్నారు. అండజాని, కొన్ని జీవరాశులేమో గుడ్డు రూపంలో వస్తాయి బయటికి. కొన్ని పక్షులు గుడ్లు పెడతాయి, బల్లి గుడ్డు పెడుతుంది. ఆ జీవి గుడ్డుల ద్వారా వస్తుందన్నమాట. అండజాని, జారుజాని అంటే గర్భం ద్వారా వచ్చేవి. తల్లి గర్భం ద్వారా పుట్టే వాటిని జారుజాని అంటారు. జారు జ అంటే పుట్టడం, జ అంటే పుట్టడం, జారు అంటే గర్భం. మనుషులు, కొన్ని పశువులు ఇవన్నీ కూడా తల్లి గర్భం ద్వారా పుడతాయి. జారుజాని. స్వేదజాని, కొన్ని జీవరాశులు చెమట. స్వేదం అంటే తేమ. ఎక్కడెక్కడైతే నీరు స్వేదం అంటే చెమట ఉంటుందో అక్కడ వస్తాయి. పేలన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? తలలో చెమట ఉంటే వస్తాయి. అవన్నీ కూడా స్వేదజములు అంటారు వాటిని. తేమ ఉన్నప్పుడే కదా అవన్నీ వస్తాయి. ఈ పాచి అనేది కూడా ఫంగస్ అంటారు చూసారా, అది కూడా స్వేదం అంటే వాటర్, నీళ్ళలో నుంచి వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా జీవరాశులు. ఉద్భిజ్జాని, కొన్ని జీవరాశులు. 4వ రకం. మొదటి రకం అండజాని, 2వ రకం జారుజాని గర్భం ద్వారా వచ్చేవి, 3వ రకం చెమట తేమ ద్వారా వచ్చేవి, నీటి తేమ ఉంటే వస్తాయి, 4వ రకంగా వచ్చేవి ఉద్భిజ్జాని, భూమిని పగులగొట్టుకొని బయటకు వచ్చేవి చెట్లు. ఉద్భిజ్జం అంటే ఉద్భిజ్యం అంటే భేదించి భూమిని పగులగొట్టి బయటకు వచ్చేవి చెట్లు అన్నమాట, వృక్షాలు. తర్వాత కొన్ని శాంపుల్స్ చెప్తున్నారు, ఎవరెవరు ఇట్లా పుడతారు అనేటువంటి దానికి. మనుషులు గర్భంలో నుంచి వచ్చేవాళ్ళు, గోవులు, గావహ అంటే గోవులు, ఆవులు, అశ్వాహ అంటే అశ్వములు, గుర్రములు, పురుషాహ అంటే మనుషులు, హస్తినహ ఏనుగులు, ఇవన్నీ కూడా తల్లి గర్భాన్నించి వచ్చేవి. యత్కించత్ ఇదం ప్రాణిజంగమంచ, ఏవేవైతే ఉన్నాయో ఈ ప్రాణిజంగమం అన్నారు, కదిలేవి. జంగమం అంటే కదిలేవి, ఏ ఏ ప్రాణులు కదులుతున్నాయో ఇవన్నీ ప్రజ్ఞానం బ్రహ్మ నుంచే వచ్చినాయి. పతత్రి అంటే ఏవైతే ఎగురుతూ ఉంటాయో జీవరాశులు, కొన్ని ఎగురుతూ ఉంటాయి, దోమలు ఎగురుతూ ఉంటాయి, పక్షులు ఎగురుతూ ఉంటాయి, ఇవన్నీ పతత్రి అంటారు, ఎగిరే జీవరాశులు. యచ్చ స్థావరం, కదలనటువంటి జీవరాశులు, చెట్లు, కొండలు కూడా కదలవు కదా, అవి తీసుకోకూడదు జీవరాశుల్లాగా. రాయి కూడా కదలదు, స్థావరం అని చెప్పి రాయి రప్పలన్నీ కూడా జీవరాశులు అనకూడదు, చెట్లు మాత్రమే స్థావరం. సర్వం తత్ ప్రజ్ఞానేత్రం, ఇవన్నీ కూడా ప్రజ్ఞానం బ్రహ్మ. నేత్రం అంటే ఇక్కడ నీయతే సత్తాం ప్రాప్యతే అనేన ఇది నేత్రం. ఈ పైన చెప్పినవన్నీ కూడా వాటి ఉనికిని ప్రజ్ఞానం బ్రహ్మ నుంచే తీసుకున్నాయి. అవన్నీ నువ్వు చూస్తున్నావు అంటే అవన్నీ ఉండడానికి కారణం ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానేత్రం అంటే ఏమిటి, ఇక్కడ నేత్రం అంటే కన్ను కాదు, ప్రజ్ఞ ద్వారా సత్తాను తీసుకొని ఉన్నాయి కనుక ప్రజ్ఞానేత్రం. నీయతే సత్తా, దట్ హుచ్ కమ్స్ టు ఎగ్జిస్టెన్స్ బికాజ్ ఆఫ్ చైతన్యం, ఏదైతే చైతన్యం ద్వారా తన ఉనికిని స్థాపించుకుంటుందో అది ప్రజ్ఞానేత్రం. ఇప్పుడు క్లిప్ ప్రజ్ఞానేత్రమా కాదా, కదలనివన్నీ కూడా సత్తాన్ని తీసుకున్నాయి, కదిలేవన్నీ చైతన్యాన్ని సత్తాన్ని రెండు తీసుకున్నాయి, మనం చైతన్యాన్ని కూడా తీసుకున్నాం. ఇక్కడ సత్తా వ్యక్తం అవుతుంది, ఇక్కడ చైతన్యము వ్యక్తం అవుతున్నది, అది అక్కడ అర్థం. ప్రజ్ఞానేత్రం, ప్రజ్ఞానే ప్రతిష్ఠితం. ప్రజ్ఞానే ప్రతిష్ఠితం అంటే ఈ ఉండడానికి, సృష్టికి కారణం ప్రజ్ఞానమే. ప్రతిష్ఠితం అంటే ఈ ప్రజ్ఞానం మీదనే ఈ సృష్టి ఆధారపడి ఉన్నది. ప్రజ్ఞానేత్రో లోకాహ అంటే ఈ ప్రజ్ఞానం బ్రహ్మే ఈ లోకాలకి కారణం, ఈ లోకాలన్నీ కార్యం. ప్రజ్ఞాన కార్యం ప్రజ్ఞానేత్రం లోకాహ, లోకము ప్రజ్ఞానం యొక్క కార్యం అంటే ప్రోడక్ట్. ఇప్పుడు మనం చూసేదంతా ఏమిటో తెలిసిందా, ప్రజ్ఞానం బ్రహ్మ. మనం తెలుసుకునేదంతా ప్రజ్ఞానం బ్రహ్మ, తెలుసుకునేవాడు ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞా ప్రతిష్ట అంటే ప్రజ్ఞానమే ఆధారం. ఇప్పుడు ఈ క్లిప్ ఉన్నది అన్నారు చూసారా, అది ఉన్నది అనేది ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ సత్తారూపంలో ఉంది ఇక్కడ, ప్రజ్ఞానం బ్రహ్మ చైతన్య రూపంలో వ్యక్తం అవుతోంది ఇక్కడ. కనుక క్లిప్ను తెలుసుకోవాలంటే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ కావాలి, చైతన్యం ఉనికి మనసు ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మ క్లిప్ను తెలుసుకుంటాడు. క్లిప్ కూడా తెలుసుకుంది, క్లిప్ నడిచిపోతూ ఉంటే నేను క్లిప్ పెట్టలేను పుస్తకానికి. అందుకని కొన్నిటిని భగవంతుడు సత్తా మాత్రం ఇచ్చి మీ అందరికి మనసు వద్దు, రికార్డింగ్ కూడా మనసు ఉందనుకోండి, రెస్ట్ తీసుకుంటానంటుంది, కారు కూడా ఏం చేస్తుంది వెళ్ళిపోయిపో వాకింగ్ చేసి వస్తానంటుంది, మనం అన్నం తింటూ ఉంటే అన్నం కూడా అట్లా వెళ్ళొస్తానంటుంది. అవన్నీ కదలకుండా సత్తా మాత్రం తీసుకొని ఉండాలి, చైతన్యం ఇక్కడ తెలుస్తుంది. ఎంతటి అద్భుతమైన విద్య, ఇది మర్చిపోతారేమిటి తెలుసుకోకుండా, మర్చిపోవడం అంటే తెలిస్తే కదా మర్చిపోవడానికి. సరే, ప్రతిష్ట అంటే ఆధారపడి ఉన్నది అని అర్థం. ఎవరు ఈ నామరూపాలన్నీ కూడా ఈ ప్రజ్ఞానం బ్రహ్మ మీదనే ఆధారపడి ఉన్నాయి కనుక ప్రజ్ఞా ప్రతిష్ట ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ ప్రజ్ఞానం ప్రజ్ఞానం ఏదైతే అంటున్నావో ఈ చైతన్యం అదే బ్రహ్మం. ప్రజ్ఞానం అంటే చైతన్యం, చైతన్యమే బ్రహ్మ. ఇప్పుడు ఈ చైతన్యం ఎవరు, నేను. అప్పుడు నేనే బ్రహ్మాన్ని. ఈ మనసు శరీరం ఆ చైతన్యం వ్యక్తం కావడానికి బల్బు లాంటిది, చేయకపోతే ఫ్యాన్ లాంటిది. అయితే ఇదంతా చదివితే మాకేమిటండి ప్రయోజనం అంటారా, ప్రయోజనం చెప్తాను వినండి. ఫలశ్రుతి చెప్తున్నారు చివరి మంత్రంలో, ఇప్పుడు అంతా బ్రహ్మమని తెలిసిందా లేదా? ఊరికి అన్నమాచార్యుల కీర్తన పాడితే సరిపోదు. బ్రహ్మమొక్కటి పరబ్రహ్మమొక్కటి అని చెప్పి డప్పు వాయించుకుంటూ ఉంటే ఒకరోజుకన్నా ఐతరేయ ఉపనిషత్తుకు వస్తామని చెప్పి ఆ పాట పాడమన్నాడు. అది పాడతారే కానీ రారు కదా ఇక్కడికి. ఇవన్నీ మాకు భక్తి చాలండి అంటాడు. భక్తి చాలంటే ఏమిటి అర్థం? జ్ఞానం లేని భక్తి భక్త్యా? జ్ఞానం లేని భక్తి భక్తి ఎట్లవుతుంది? పిచ్చివాళ్ళు పాపం. భగవంతుడు కూడా ఏం చేస్తాడు? పోనీ పాడు, ఏదో ఒకటి పాడు అని అన్నాడు. పాడైపోకుండా కొంచెం పాడు, లేకపోతే పాడైపోతాడు కదా మనిషి. కనీసం అందులో అన్నా ఉండు భక్తిలోనే అన్నాడు. తర్వాత చివరి మంత్రం,
సహా ఏతేన ప్రజ్ఞేనాత్మనా. అస్మాన్ లోకాత్ ఉత్క్రమ్య అముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామాన్ ఆప్త్వా అమృతః సమభవత్ సమభవత్.
సహా ఏతేన ప్రజ్ఞేన ఆత్మనా. ఈ మహాచైతన్యమైనటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ ఆత్మనని ఎవరైతే తెలుసుకుంటాడో, ప్రజ్ఞేన అంటే ఈ జ్ఞానం ద్వారా, నేనే ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఆత్మస్వరూపాన్ని అని ఎవరైతే తెలుసుకుంటారంటే ప్రజ్ఞానం బ్రహ్మ ఆత్మనా, నా స్వరూపమే, నా స్వరూపమే అని బ్రహ్మభావంతో నిలుస్తాడు మనిషి. బ్రహ్మభావం బాగా బలపడుతుంది అతనిలో, జీవభావం పోతుంది. జీవభావం అంటే ఏమిటండి అన్నాడు. దుష్ట చతుష్టయం అంటారు స్వామీజీ, పరమార్థానంద స్వామీజీ. జీవభావం అంటే ఏమిటి తెలుసా? దుష్ట చతుష్టయం అంటే అహంకార, మమకార, రాగ, ద్వేష, ఈ నాలుగు దుష్ట చతుష్టయం అంటారు. ఇదే జీవభావం అంటే. జీవభావం అంటే దుష్ట చతుష్టయం అన్నారు. సరే, అస్మాన్ లోకాత్ ఉత్క్రమ్య అంటే జీవభావాన్ని నుంచి దాటి వస్తాడు అని అర్థం. అస్మాన్ లోకాత్ ఉత్క్రమ్య, ఈ యొక్క శరీరం నేను అనే భావం నుంచి, జీవభావం నుంచి, జీవభావం నుంచి బయటపడతాడు అని అర్థం. నేను ఈ శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, ఈ అహంకార మమకారాల నుంచి ఉత్క్రమ్య అంటే ఆ అజ్ఞానం పోతుంది అని అర్థం. అముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామాన్ ఆప్త్వ. అముష్మిన్ ఈ లోకమునందు, స్వర్గే స్వర్గమునందు, పైలోకాలందు కూడా అన్ని కోరికలు పొందినవాడవుతాడు ఈ వ్యక్తి. అన్ని కోరికలు పొందినవాడే అవుతాడు అని అర్థం. సర్వాన్ కామాన్ ఎట్లా పొందుతాడండి అన్ని కోరికలు అంటే? ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి. నేనే అంతటా ఆత్మరూపంలో ఉన్నప్పుడు ఎక్కడ ఎవరు ఏది అనుభవిస్తున్నా కూడా ఆత్మగా నేనే అనుభవిస్తున్నాను కదా. ఇంకా నాకంటూ కోరికలు తీరకపోవడం ఏమిటి అసలు? ఆత్మగా నేనే అన్ని శరీరాల్లో ప్రజ్ఞానం బ్రహ్మగా అంతటా నేనే ఉన్నాను. ఆ శరీరాల్లో ఆ ప్రజ్ఞానం బ్రహ్మగా అక్కడ ఆ కోరిక తీరుతున్నప్పుడు ఆ కోరిక నాకు తీరినట్లు కాదా? నేనంటే అహంకారం కాదు కదా, నేను అంటే శరీరం కాదు కదా. ఇప్పుడు నేను శరీరము అంటే అహంకారము అంటే ఏమవుతుంది? ఇక్కడ నేను లడ్డు తింటేనే నాకు తృప్తి, ఇక్కడ నేను గులాబ్ జామ్ తింటేనే నాకు తృప్తి, ఇక్కడ నేను ఏసీలో కూర్చుంటేనే నాకు తృప్తి, మరెవరన్నా తిన్నా నాకు తృప్తి ఉండదు. ఎందుకు? నేను శరీరం అనుకుంటే, శరీరం మనస్సే అనుకుంటే తృప్తి రాదు. నేను ఆత్మ అని చెప్పి అంతటా నేనే ఉన్నాను అనుకుంటే అందరి తృప్తి నా తృప్తే కదా. సర్వాత్మ భావ, ఈ సర్వాత్మ భావం రాదు అందరికీ. రావాలి అంటే ముందు ఈ చిన్న కోపం తాపం పోగొట్టుకోవాలి. ఈర్ష, అసూయ, కోపం, తాపం ఇవే పోకపోతే నీకు సర్వాత్మ భావం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే చిన్నగా ఈ వదులు ఫస్ట్. నాది, నా వాళ్ళు, ఈ ఆస్తి అంతా నాది, నీది ఎక్కడుంది అసలు? మొన్నగాక నిన్నగాక మొన్న వచ్చావు, నాది అంటున్నావు, ఇప్పుడు మళ్ళీ కొద్ది కాలం తర్వాత టాప్ ఆఫ్ వెళ్ళిపోతావు, ఈ లోపల డాన్స్, ఆహా నాది నాది అంటుంటావు. నాది కా నాది అనుకున్నది నీది కాదురా. చూసారా? కనుక ఎప్పుడు నాది అని అనకండి. ఇదంతా ఆ ప్రజ్ఞానం బ్రహ్మదే, ఆత్మ చైతన్యానిదే. ఆత్మ చైతన్యంగా నేను అంతటికి ఆధారం. ఈ శరీరంగా మనసుగా అంటే దిగులు, చింత, బాధ, నరకం. మనిషికి శరీరానికి ముసలితనం, వ్యాధి, మరణం, జననం, మరణం, దీనికి సంబంధించినవన్నీ ఎన్ని రకాలైన వ్యాధులండి, ఎన్ని రకాల దుఃఖాలు మనిషికి. అది జీవభావం అంటే. అందులో నుంచి బయటపడాలి అంటే ఒక్కటే మార్గం, నేను ప్రజ్ఞానం బ్రహ్మనే, అంతటా నేనే ఉన్నాను అనుకున్న జ్ఞానికి ఆనందం బ్రహ్మ అన్నారు. అది చెప్తున్నారు ఇక్కడ. అముష్మిన్లోకి, ఈ లోకంలోనూ ఆనందంగా ఉంటాడు ఉన్నంతకాలం. శరీరం పోయిన తర్వాత కూడా, ఈ శరీరం పోయినా కూడా నేను మరో శరీరంలో ఉన్నాను కదా. ఒక బల్బు పోతే విద్యుత్ ఏడుస్తుందా? ఎన్ని బల్బులు పగిలిపోతున్నాయి, విద్యుత్కి ఏమైనా అయిందా? అదే విధంగా ఉంది విద్యుత్. ఈ బల్బు పోతే ఇంకో బల్బు, ఈ ఫ్యాన్ పోతే ఇంకో ఫ్యాను. మనం ఎందుకు అట్లా అనలేము? వింటే కదా సరిగ్గా, వచ్చి క్లాసుకు వచ్చి వింటే అనగలం. వినాలి అంటే శ్రద్ధ కావాలి, చదవాలి. ఈ శరీరం పోతే నాకేమిటండి, నేను ఇంకో శరీరంలో ఉంటాను కదా. ఇప్పుడు ఈ శరీరం పోతే ఇంకో శరీరంలో ఉంటూనే ఉన్నాను. ఇప్పుడు అప్పుడు నాకు మరణం ఉందా? లేదు. ఒక శరీరమే నేను అనుకుంటే భయం, మరణ భయం. నేను ఈ శరీరం ఒక శరీరంలోనే కాదు, అన్నిట్లో ఉన్నాను అనుకుంటే, ఎన్ని వస్త్రాలు ఉన్నాయి బీరువాలో, చీరలు తగిలిచి ఉంటాయి. ఒక చీర తర్వాత ఇంకో చీర మారుస్తాం, ఒక డ్రెస్ తర్వాత ఇంకో డ్రెస్ మారుస్తాం. అంత మాత్రాన నేను మారతానా? మారను కదా, డ్రెస్సులు మారుతుంటాయి. అదేవిధంగా ఆత్మనైన నేను శరీరం అనే డ్రెస్సును మారుస్తూ ఉంటా. అర్థమైందా? ఇప్పుడు శరీరాలన్నీ నాలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతేగాని ఒక శరీరం పట్టుకొని వేళ్లాడుతూ కూర్చుంటామా ఏమిటి? దిగులు పడుతూ పండు నొప్పి వచ్చిందే, కంటుకు వచ్చిందే, అయ్యో గోరు నొప్పి వచ్చిందే. వస్తే ఏమిటి? వస్తుంది, అది అంతే, దాని నేచర్. అది నొప్పి రావడం సహజం. అది నేననుకుంటే బాధ, నేను కాదనుకుంటే ఆనందం. అది చెప్తున్నారు. సర్వాన్ కామాన్ ఆప్త్వా ఇది అమృత సమభవత్. ఇది అమృతత్వం అంటే అర్థమైందా? అమృత సమభవత్ పూర్తయింది కనుక రెండుసార్లు చెప్తున్నారు. సమభవత్ అంటే ఆ బ్రహ్మలో తాదాత్మ్యాన్ని చెందుతాడు, తాను బ్రహ్మన్నే అనుకుంటాడు శరీరం పోయిన తర్వాత కూడా. ఇప్పుడు ఈ కుండ ఉన్నది, ఇందులో ఆకాశం ఉంది. ఈ కుండ పగలగొట్టంగానే ఇందులో ఉన్న ఆకాశం చిన్న చిన్నగా వెళుతుందా? ఎక్కడికన్నా ఏమవుతుంది? మాయమైపోతుందా? కలిసినట్లుగా కనపడుతుందా? కుండ ఉన్నంత వరకు కుండలో ఉన్నట్లు, కుండ పగిలిపోగానే అంతటి ఆకాశంలో టోటల్ స్పేస్లో కలిసిపోతుంది. ఈ శరీరం అంతే, కుండ లాంటిది. చైతన్యం ఇందులో ఉంది, ఆత్మ చైతన్యం, ప్రజ్ఞానం బ్రహ్మ నేను. ఈ కుండ పగిలిపోగానే అంతటా ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మలో ఏకమైపోతాను. అది సమభవత్ అంటే. అందుకని పగలగొట్టాలే. పగలగొట్టకపోయినా కుండని, ఈ కుండలో ఉన్న ఆకాశానికి బయట ఆకాశానికి తేడా లేదు అని తెలుసుకుంటే సరిపోతుంది కదా. పగలగొట్టడం ఎందుకండి? హాయిగా చక్కగా నీళ్లు తాగొచ్చు, పాలు తాగొచ్చు. ఈ శరీరం కూడా అంతే. దీని నాశనం అయ్యే వరకు మోక్షం వస్తుందని చెప్పి, నాశనం అయితేనే మోక్షం వస్తుందని చెప్పి అనకూడదు. ఉన్నప్పుడే ఇది ప్రజ్ఞానం బ్రహ్మ నేను, ఇందులో ఉన్నాను. ఇది పోయిన తర్వాత అంతటా ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మలో ఏకమైపోతాను. అది సమభవత్ అంటే. ఇది ఐత్రేయోపనిషత్తు యొక్క సారాంశం. స్థూల శరీరం స్థూల ప్రపంచంలో కలిసిపోతుంది. విశ్వ విరాట్లో కలిసిపోతాడు. తైజస హిరణ్య గర్భంలో కలిసిపోతాడు. ప్రాజ్ఞ ఈశ్వరుల్లో కలిసిపోతాడు. తురి ఆత్మ చైతన్యం ఆత్మలో ప్రజ్ఞానం బ్రహ్మ అంతటా ఉన్న బ్రహ్మంలో ఏకమైపోతాడు. అర్థమైందా? ఇది మోక్షం అంటే. మోక్షం అంటే ఏమిటో అర్థమైంది ఇప్పుడు. ప్రజ్ఞానం బ్రహ్మ నేనే ఇక్కడ వ్యక్తమవుతున్నాను అని తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఈ శరీరం ఎంతో పుణ్యం చేసుకుంటే మనకు లభించింది. కనుక ఈ శరీరాన్ని చక్కగా పోషించి, దీన్ని ఒక దేవాలయంగా ఆరాధించి, ఈ ఆరాధించేటువంటి లోపల ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ దేవుడు ఉన్నాడు లోపల కూర్చొని. దేహో దేవాలయ ప్రోక్త సజీవ కేవల తురీయ ఆత్మ అహమస్మి అని చెప్పాలి. నాకు నేను చెప్పుకోవాలి, అందరికి చెప్పడానికి కాదు. అందరికీ చెప్పాలంటే గురువు చెప్తారు, అది వేరే విషయం. గుర్తు చేస్తాను మళ్ళీ, దేహం దేవాలయం, దేహో దేవాలయ ప్రోక్త, జీవ, ఈ జీవుడు జీవుడు ఉంటున్నాడు చూడు, అహంకారం, నేను నేను అంటున్నాడు. వాడెవరని తెలుసుకోవాలి? జీవో బ్రహ్మ ఇవ నాపర, బ్రహ్మమే. ఏం బ్రహ్మ? ప్రజ్ఞానం బ్రహ్మ. అది నేను, నా నిజస్వరూపం. ఇంతకాలం నేను ఈ అహంకారం, మనసు, బుద్ధి అనుకుంటున్నాను, పొరపాటు వల్ల, అజ్ఞానం వల్ల, భార్యగా, చెల్లెలుగా, తల్లిగా, తండ్రిగా, అదే సత్యం అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది అదంతా వేషం. ఈ ప్రజ్ఞానం బ్రహ్మకి ఉన్నటువంటి తొడుగు లాంటిది. జీవో బ్రహ్మ ఇవ నాపరహ. అందుకని ఈ శరీరాన్ని చక్కగా పోషించి, దీన్ని అలంకరించి, దీన్ని శ్రద్ధగా ఆరోగ్యంగా ఉంచుకొని, మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకొని, బుద్ధిని కూడా బాగా శాస్త్రంతో నింపుకొని, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోండి అంటున్నది ఐతరేయ ఉపనిషత్తు. అందుకని ఇంకా బాగా అర్థం కావాలంటే తర్వాత ఉపనిషత్తు కూడా వినండి అంటున్నది శాస్త్రం. ఇంతటితో ఈ ఉపనిషత్తు పూర్తయింది. ఐతరేయ ఉపనిషత్తు పూర్తయింది, చివరి మంత్రం కూడా పూర్తయింది. చివరగా అందరం కలిసి శాంతి పాఠం చదువుతాం. వెనకటి పేజీలో ఉంచి చూడండి, లాస్ట్ పేజీలో. ఓం వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత, మనో మే వాచి ప్రతిష్ఠితం, ఆవిరావీర్మయేధి వేదస్య మాణీస్తః, శృతం మే మా ప్రహాసీ అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు, తద్వక్తారమవతు, అవతు మాం, అవతు వక్తారమవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.